నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ యొక్క అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఉషానిరుద్ధుల యొక్క సంగమం కలయిక, ఎందుకంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలంతా కూడా ఈ యొక్క అధ్యాయంలో వివరించడం జరిగింది. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఆయన మొత్తం 16,108 మంది రాణులను కలిగి ఉన్నాడు. భగవంతుని యొక్క ఈ ఐశ్వర్యాలు ఇది ఒక ఐశ్వర్యం. ఐశ్వర్యశ సమగ్రశ 16,108 మంది రాణులకి 16,108 మందిరాలు నిర్మించాడు. అంతఃపురాలున్నాయి. అదే సమయంలో 16,108 మంది కృష్ణులుగా ఆయన విభజన కూడా చెందాడు. ఒక వ్యక్తిగా లేడాయన, 16,108 వ్యక్తులుగా ఆయన విభజన కూడా చెందాడు అనమాట. వీళ్ళందరూ కూడా ఈ రాణులంతా కూడా పూర్వం చాలా మందికి అర్థం కాదు కృష్ణుని రకరకాలుగా వాళ్ళు బహునాం జన్మనాం అంతే భగవద్గీతలో కృష్ణుడు చెబుతున్నాడు. ఎన్నో జన్మల తర్వాత నన్ను అర్థం చేసుకోగలుగుతారని చెప్పి ఇక్కడ వీళ్ళందరూ కూడా భక్తులు భగవంతుని కోసం ఎన్నో యుగాల్లో ఎన్నో జన్మల్లో మనంగా చూసినట్లయితే పద్మావతి దేవి శ్రీనివాసుని వివాహం చేసుకోవడానికి ఆమె సత్యకు ముందు తపస్సు చేస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా త్రేతాయుగంలో అంతా తపస్సు చేసింది ఈ యొక్క వేదవతిగా. తర్వాత ద్వాపరయుగంలో కూడా మళ్ళీ వేచి ఉండింది ఆమె. తర్వాత కలియుగంలో పద్మావతిగా వచ్చి వివాహం చేసుకునింది అనమాట. కాబట్టి ఇట్లా భగవంతుని భర్తగా పొందాలంటే అంత సులువు కాదు. ఇక్కడ ఉన్నటువంటి రాణులంతా కూడా ఎంతో గొప్ప తపస్సుల్ని వేచి వాళ్ళు ఉండి ద్వాపరయుగంలో కృష్ణుడు వాళ్ళకంతా కూడా అవకాశం ఇచ్చారనమాట. కాబట్టి మనం భౌతికంగా అర్థం చేసుకోవడానికి లేదు. జన్మ కర్మచ్చమే దివ్యం. భగవంతుని యొక్క లీలంతా కూడా దివ్యమైనటువంటిది. దానిలో 16,108 మందిలో ఆయనకు అష్ట మహిషులు ఉన్నారు. 8 మంది మహిషులు. ఇక్కడ శ్రీమద్ భాగవతం చెప్తుంది ఒక్కొక్కరికి కృష్ణుడికి ఒక్కొక్క యొక్క పత్నికి 10 సంతానాన్ని కలిగి ఉన్నారనమాట. మళ్ళీ వాళ్ళ 10 సంతానానికి ఒక్కొక్కరికి మళ్ళీ 10. ఊహించుకోండి ఎన్ని లక్షల మంది ఉంటారు. అన్ని లక్షల మందిని ఆయన ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందున్నారు. ఎవరూ కలత చెందలేదన్నమాట. మన కుటుంబంలో 3-4 ఉంటేనే మనకు మార్గాలు 30 ఉంటాయన్నమాట. ఒకరు ఈ డైరెక్షన్ వెళ్తే ఒకరు ఆ డైరెక్షన్ వెళ్తారు. వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఎవరు కానీ అసంతృప్తి అనేది లేదు. ప్రతి ఒక్కరూ శాంతిగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందున్నారనమాట. అది భగవంతుడి యొక్క ప్రతిస్పందన ఆ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ ఉషా అనిరుద్ధులది కూడా భగవంతునికి ఈ యొక్క కుటుంబానికి సంబంధించింది. ఆయన పర్సనల్ మ్యాటర్ అనమాట. ఇది ఈ అనిరుద్ధుడు వచ్చి ప్రద్యుమ్న యొక్క కుమారుడు. ఈ ప్రద్యుమ్న యొక్క చరిత్ర మనం చూసినట్లు చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రద్యుమ్నుడు వచ్చి ఆయన ఈ మన్మధుని యొక్క అవతారం. అనిరుద్ధుని యొక్క కుమారుడు ఈ యొక్క అనిరుద్ధుడు వచ్చి ప్రద్యుమ్న యొక్క కుమారుడు. కృష్ణునికి రుక్మిణికి ఈ యొక్క ప్రద్యుమ్నుడు జన్మిస్తాడు. రుక్మిణీదేవి యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్న యొక్క కుమారుడు అనిరుద్ధుడు. రుక్మిణీదేవికి జన్మించిన వాడు అనమాట. ముఖ్యంగా ఈ రుక్మిణీదేవి వచ్చి భగవంతునికి చాలా సన్నిహితమైనటువంటి పట్టపురాణి ఆమె. ప్రద్యుమ్నుడు ఆమెకు జన్మిస్తాడు. శ్రీమద్ భాగవతం వివరిస్తుంది ఈ ప్రద్యుమ్నుడు వచ్చి ఆయన పూర్వ జన్మలో ఆయన మన్మధుడు. ఒకసారి ఏమవుతుందంటే శివుడు ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు. ఈ దేవతలు ఏం చేస్తారంటే శివుని దగ్గర నుంచి ఒక పుత్రుని పొందాలని చెప్పి అనుకుంటారు. ఈ దేవతలు ఈ మన్మధుడిని సహాయంగా తీసుకుంటారనమాట. ఆయన తపస్సులో ఉన్నారు కాబట్టి ఇంకా పుత్రుని పొందడానికి అవకాశం లేదు కాబట్టి మన్మధుడిని పంపిస్తారనమాట. ఏదో విధంగా అతని యొక్క తపస్సుని కలతబంధించమని చెప్పి మన్మధుడు అక్కడికి వెళ్తాడు. వెళ్లి తన యొక్క పుష్పబాణాలతో శివుని కలతబంధించడం కోసం ప్రయత్నం చేస్తాడనమాట. అయితే శివుడు ఏం చేశాడు, ఎంతో కోపంతో తన 3 కన్నెని తెరవగానే ఈ మన్మధుడు ఏమైనాడు, భస్మం అయిపోయినాడు, బూడిదైపోయాడు. శరీరం బూడిదైపోయింది, అయితే ఆత్మ అనేది ఉందన్నమాట. అతను శరీరం లేకుండా అట్లే తిరుగుతూ ఉన్నాడనమాట. శరీరం పోయింది, మన్మధుని యొక్క శరీరం పోయింది. తిరుగుతూ ఉంటే ద్వాపరయుగంలో ఏమైంది, కృష్ణుడు అవతరించినప్పుడు అతను కృష్ణుని యొక్క శరీరంలోకి భగవంతుని యొక్క ఇచ్ఛ మేరకు ప్రవేశించాడనమాట. తర్వాత కృష్ణుని యొక్క శరీరం నుంచి రుక్మిణి యొక్క గర్భంలోకి ప్రవేశించాడు. తర్వాత అతను ఈ యొక్క ప్రద్యుమ్నుడిగా జన్మ తీసుకున్నాడనమాట. ప్రద్యుమ్నుడు ఆయన జన్మ తీసుకుంటున్న ఏమైందంటే 10 రోజులైంది అంతే అతనికి. ఒక రాక్షసున్నాడు, సంబరుడు అనేసి ఒక రాక్షసుడు. అతనికి తెలుసు ఈ ప్రద్యుమ్ను చేత మరణించబడతానని చెప్పి అతనికి ఉందనమాట. ఈ ప్రద్యుమ్ముడు అతను సంహరిస్తాడు అని చెప్పి అతనికి నిశ్చయించబడి ఉంది. ఈ సంబరుడు ఏం చేశాడంటే 10 రోజుల శిశువు రుక్మిణీదేవికి పురిటి ఇంట్లో ఉన్నప్పుడే అతను తీసుకుని వెళ్ళిపోయాడనమాట. ఆ యొక్క రుక్మిణీదేవి యొక్క సంతానాన్ని, ఈ ప్రద్యుమ్ని అతను ఏం చేశాడు, అపహరించి తీసుకెళ్లి సముద్రంలో పడేశాడనమాట ఈ సంబరుడు రాక్షసుడు, కృష్ణుని యొక్క కుమారుణ్ణి, రుక్మిణి యొక్క కుమారుణ్ణి. అయితే సహజంగానే తారే కృష్ణ మారేకో, మారే కృష్ణ రాకే కృష్ణ మారేకో, ఏమది ఈసారి చెప్పు, మారే కృష్ణ రాకేకో, రాకే కృష్ణ మారేకో, అంటే కృష్ణుడు రక్షించాలంటే ఎవరు గాని అతన్ని సంహరించలేరు, కృష్ణుడు గాని సంహరించాలంటే ఎవరు గాని అతన్ని రక్షించలేరు. కాబట్టి కృష్ణుడు తన కుమారుణ్ణి అతను ఎవరు అతను సంహరించలేడు. రాక్షసుడు అతని ఇంటికి వచ్చి తీసుకుపోయాడంటే కృష్ణుడు అతనికి అవకాశం ఇచ్చాడు, కృష్ణుడు తెలిసి వీడు తీసుకుపోతున్నాడని ఆయన వదిలేశాడు అనమాట. ఎందుకంటే వారికి చావు అతన్ని తీసుకెళ్తున్నాడు అనమాట, మృత్యువుని అతనే తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఇతను సముద్రంలో పడేశాడు. సముద్రంలో పడేస్తే భగవంతుని యొక్క ఇచ్ఛ ప్రకారం ఆయన అతను జీవించాడని చెప్పి కోరుకున్నాడు. కాబట్టి ఆ శిశువు ఏం చేసిందంటే ఒక పెద్ద చేప మింగేసింది ఈ ప్రద్యుమ్ని. ఆ చేప ఒక చేపలు పట్టే వాడు చేపను పట్టుకున్నాడు అనమాట. పట్టుకుని వెళ్లి ఈ సంభాషణకే ఇచ్చేశాడు దాన్ని గిఫ్ట్గా. చూడు ఎట్లుంటుందో భగవంతుని యొక్క మృత్యువుని వాడు ఏం చేశాడు, తీసుకువాడే తీసుకెళ్లారనమాట. ఈ సంభాసురునికి ఒక బహుమతిగా ఇచ్చారనమాట చేపలు పట్టేవాడు. ఈ పెద్ద చేప దొరికింది నాకు రాజు అనమాట సంభాసురుడు దానికి. మామూలుగా రాక్షసులకంతా కూడా ఈ మాంసాహారం అంటే చాలా ఇష్టం అనమాట. ఈ యొక్క సంభాసురుడు, తర్వాత ఈ యొక్క రావణుడు, కంసుడు, వీళ్ళంతా కూడా ఎక్కువగా మాంసాహారాన్ని తినేవాళ్ళనమాట. ఇతను ఏం చేశాడు, తన వంట వానికిచ్చి మంచి ఆహారాన్ని వండమని చెప్పాడు చేపని. ఈ వంటవాడు ఏం చేశాడు, దాన్ని కట్ చేస్తే దాని లోపల అందమైనటువంటి శిశువు ఉన్నాడు, బ్యూటిఫుల్ గా ఉన్నాడనమాట, ఎంతో ఆకర్షణగా ఉన్నాడనమాట. ఆ వంటగదిలోనే మాయావతి అనేటువంటి ఒక స్త్రీ పనిచేస్తూ ఉందనమాట. ఆమె వంటవానికి సహాయం చేస్తూ ఉంది. ఆమె ఎవరో కాదు, రతిదేవి. ఈ ప్రద్యుమ్నుడు వచ్చి మన్మధుని యొక్క అవతారం. ఈ రతిదేవి మాయావతిగా ఆమె జన్మ తీసుకున్నది, తన భర్త కోసం వేచి ఉందన్నమాట, భగవంతుని యొక్క ఏర్పాటు కోసం సంబరుని యొక్క ఈ యొక్క అంతఃపురంలో. ఈ శిశువు ఆమె శిశువుని తీసుకునింది. కొంతకాలంలో ఆయన శిశువు చాలా త్వరతిగతిన పెరిగిపోయాడనమాట, గొప్ప వీరుడిగా తయారాడనమాట. అప్పుడు నారదమ్మని వచ్చి చెప్తాడనమాట ఆమెకి, మాయావతికి, ఈ వ్యక్తి ఎవరో కాదు, నీకు పూర్వజన్మలో నీ భర్త ఇతను మన్మధుడు, నువ్వు రతిదేవి అని చెప్పి ఆమెకు తెలుసు, ఆమె రతిదేవి అని చెప్పి మన్మధుని యొక్క భార్య అని చెప్పి ఆమెకు పూర్తిగా స్పృహ ఉందన్నమాట. తర్వాత నారదముని చెప్పినప్పుడు అప్పుడు ఆమెకు అర్థమవుతుందనమాట, ఈ వ్యక్తి, ఈ చిన్న శిశువుగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన అనంతకాలంలోనే గొప్ప వీరుడిగా తయారాడనమాట ప్రద్యుమ్నుడు. అప్పుడు ఆమె చెప్తుందనమాట, ఈ సంబరుడు చాలా శక్తివంతమైనటువంటి రాక్షసుడు, అంటే ఇతనికి మన ఆచార్యులు వివరిస్తున్నాడు ఈ ప్రద్యుమ్నుడు వచ్చి ఈ చతుర్వ్యూహంలో ప్రద్యుమ్నుడు కాదనమాట, చతుర్వ్యూహంలో విష్ణుతత్వకు సంబంధించిన ప్రద్యుమ్నుడు కాదు, జీవుడే. అయితే ఆ ప్రద్యుమ్ని చేత శక్తి ఇవ్వబడినాడు, శక్తి ఆవేశం అని చెప్పంటారు. విష్ణుతత్వం సంబంధించిన వ్యక్తి కాదు ఇతను, విష్ణు తత్వానికి సంబంధించిన వ్యక్తి అయితే అతని శరీరం అనేది నశించదు. భగవంతునికి విష్ణుతత్వానికి శరీరం అనేది లేదు, భౌతిక శరీరం అనేది లేదు. మన గోస్వాములు వివరిస్తున్నారు అతను ఈ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి ప్రద్యుమ్ని చేత శక్తి ఇవ్వబడినటువంటి జీవుడు అనమాట. కాబట్టి ఇక్కడ ఈ మాయావతి ఏం చేసిందంటే ఆమె చెప్తుంది ఈ సంబరుడు చాలా భయంకరమైన రాక్షసుడు, అతని దగ్గర మాయ అనేటువంటి విద్య ఉంది, దాని చేత అతను నిన్ను హింసించడానికి అవకాశం ఉంది, నేను నీకు మహామాయ విద్య నేర్పిస్తాను. ఈ మహామాయ విద్య చేత ఏమవుతుందంటే మహామాయ, వాని దగ్గర మాయ ఉంది, నేను మహామాయ ఇస్తాను నీకు, అప్పుడు అతను ఎదుర్కోవచ్చు, అతను సంబరించాలి అని చెప్తుంది. ఎందుకంటే ఇతని చేతిలో మరణించడానికి అతనికి రాసి ఉందనమాట ఈ సంబరునికి. అప్పుడు ఈమె ఏం చేస్తుంది, తన భార్య ప్రతిదేవి ఈ ఆమె ఏం చేస్తుంది, మా యొక్క ఈ మొత్తం ఈ విద్యనంతా కూడా ఈ ప్రద్యుమ్నికి వివరిస్తుంది అనమాట. తర్వాత ఒక రోజు అంతఃపురంలో కూర్చోంటే సంబరుడు నేరుగా అక్కడికి వెళ్తాడనమాట, వెళ్ళి చెప్తాడనమాట, ఒరే సంబర నువ్వు రా యుద్ధానికి అని పిలుస్తాడనమాట దూషిస్తాడనమాట. అతను మాట్లాడే మాటలతోనే ఈ సంబరుని కోపం వచ్చేస్తుంది. ఏ విధంగా కోపం వస్తుందంటే పాము ఉంటుంది అనమాట, పడుకోనుంటుంది పాము, ఎవరినా కాలుతో తొక్కితే ఏమవుతుంది, పాము ఏ విధంగా లేస్తుంది పైకి, బొస్సని లేస్తుంది. ఆ విధంగా లేచాడనమాట అతను. పాము గాని ఈ యొక్క మనిషి గాని ఒక జంతువు గాని పాముని తొక్కితే గిన మామూలుగా త్రాచుపాము ఉంటుంది అనమాట, అది పొడుగ్గా ఉంటుంది, అది దాన్ని ఎక్కడ మనం దొక్కితే అంత పైకి లేస్తుంది అనమాట. మన తోక దగ్గర దొక్కామనుకో తోక పైకి లేస్తుంది అనమాట, మధ్యలో దొక్కితే మధ్య భాగానికి లేస్తుంది. అంటే మనం ఎంత వెడల్పు ఉంటుందో మనం తొక్కినటువంటి ప్రదేశానికి అంత పైకి లేస్తుంది అనమాట కోపంతో. అట్లే తను బుసులు కొడుతూ లేస్తున్నాడు అనమాట సంబరుడు. లేచి తన గదతో నేరుగా వచ్చి ఈ ప్రద్యుమ్నుని కొట్టడానికి ప్రయత్నం చేశాడు అనమాట. ప్రద్యుమ్నుడు ఏం చేశాడు, దాన్ని ఎదుర్కొని భయంకర యుద్ధం జరిగింది సంబరునికి ప్రద్యుమ్నునికి. తర్వాత ఇతను తెలిసిపోయింది సంబరునికి ఇతను సాధారణ వ్యక్తి కాదు, ఎంతో బలమైన వ్యక్తి అని చెప్పి అతను ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. వీనికి మాయాధానవుడు గురువు ఈ సంబరునికి, ఇప్పుడు కూడా మాయాధానవుడు ఉన్నాడు అనమాట. నెక్స్ట్ మనం కానీ ఈ భూమి కింద లోకాలు ఉన్నాయి, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతల. ఇతను అతల లోకంలో మాయాధానవుడు ఉన్నాడు అనమాట. అతను ఈ దానవులకంతా కూడా అధిపతి. ఈ మాయాధానవుని దగ్గర ఈయన మాయ విద్యలంతా నేర్చుకున్నాడు సంబరుడు. ఆ మాయ విద్యల చేత ఆకాశంలోకి వెళ్లి భయంకరమైనటువంటి రకరకాల ఆయుధాలంతా కురిపిస్తున్నాడు అనమాట ప్రద్యుమ్నుడి మీద. ఇతని దగ్గర మహామాయ విద్య ఉంది కాబట్టి అతనేం చేశారు, ఈ మహామాయ విద్యతో ఎదుర్కొన్నాడు అనమాట. ఈ మాయలంతా కూడా చెదరగొట్టాడు. తర్వాత చివరికి ఏమైంది, అతను సంబరించాలని చెప్పి ఒక బలమైనటువంటి పదునైనటువంటి మెరుస్తున్నట్టు ఖడ్గాన్ని తీసుకుని ప్రద్యుమ్నుడు అతను జుట్టు పట్టుకుని ఆ యొక్క శిరస్సుని ఖండించి వేశాడు అనమాట. ఈ సంబరుని యొక్క శిరస్సుని ఖండించగానే దేవతల లోకాల్లో ఉన్న దేవతలంతా కూడా ఈ యొక్క ఈ ప్రద్యుమ్నుడి మీద పుష్పవృష్టిని కురిపించారనమాట. తర్వాత అక్కడి నుంచి ఈ యొక్క ఈ మాయావతి ఈ యొక్క ఎవరైతే ప్రద్యుమ్ యొక్క భార్య ఆమె, తర్వాత ప్రద్యుమ్లు ఇద్దరు కలిసి ఆమెకి ఆకాశంలో విహరించేటువంటి విద్య కూడా తెలుసు అనమాట. వాళ్ళిద్దరూ ఆకాశ మార్గంలో నేరుగా ద్వారకా నగరానికి వెళ్లి ద్వారకా నగరంలో కృష్ణు యొక్క అంతఃపురానికి వెళ్లి ఆ అంతఃపురాల్లో కూడా రుక్మిణీ అంతఃపురం దగ్గరికి వెళ్లి ఆ మధ్యలో దిగుతారనమాట. అంతఃపురం మధ్యలో వాళ్ళిద్దరూ దిగంగానే అక్కడ ఉన్నటువంటి స్త్రీలంతా కూడా ముఖ్యంగా కృష్ణు యొక్క రాణులంతా కూడా ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే కృష్ణుడే వచ్చేస్తారని చెప్పి అనుకుంటారు అనమాట. ఈ యొక్క రూపం అంతా కూడా ఈ ప్రద్యుమ్న యొక్క రూపము అచ్చం కృష్ణుడి మాదిరే ఉంటుందన్నమాట. ఆయన శరీరం యొక్క రూప సౌందర్యం అంతా కూడా వర్ణం కానీ మొత్తం అంతా కూడా కృష్ణుడి మాదిరే ఉంటుందన్నమాట. అప్పుడు చూడంగానే వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఎవరితను కృష్ణుడు అని చెప్పి అనుకుని కొంతమంది నేరుగా దాంకుండేస్తారనమాట వెళ్ళిపి ఈ యొక్క పెద్ద పెద్ద స్తంభాల వెనుక గదుల్లోకి వెళ్ళిపోతారనమాట. అయితే రుక్మిణీదేవి మాత్రం చూస్తుంది అనమాట. ఆమె చూసి ఆమె లోపల అనుకుంటూ ఉంటుంది, ఇతను కృష్ణుడు మాదిరే ఉన్నాడు, అదే సమయంలో కృష్ణుడు మాత్రం కాదు, నా పుత్రుడు కానీ ఉన్నట్లయితే ఇదే విధంగా ఉంటాడు కదా, ఇదే వయసు ఉంటుంది కదా, నా పుత్రుడే అయి ఉండొచ్చా అని చెప్పి ఆమె భావిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు అక్కడికి నారదుముని వచ్చి మొత్తం విషయాన్నంతా చెప్తారనమాట, ఇతను నీ పుత్రుడే, ఇతను ప్రద్యుమ్నుడు, ఈ సంబరుడు తీసుకెళ్లిపోయాడు అని చెప్పి మొత్తం విషయాలంతా కూడా ఈ రుక్మిణీదేవికి వివరిస్తారనమాట. అప్పుడు ఇక వసుదేవుడు దేవకి తర్వాత కృష్ణుడు అందరూ వచ్చి ఈ ప్రద్యుమ్నుని తర్వాత ఈ యొక్క మాయావతిని ఇద్దరిని కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఆలింగనం చేసుకుని ఆహ్వానిస్తారనమాట. తర్వాత ఈ ప్రద్యుమ్నునికి ఈ యొక్క అనిరుద్ధుడైనటువంటి కుమారుడు జన్మ తీసుకుంటాడనమాట. ఈ అనిరుద్ధుడు కూడా ఈరోజు చాప్టర్ లో మనం చూస్తే ఉషా అనిరుద్ధుల కలయిక ఉంది. మనం దీని యొక్క లీలను చూసినట్లయితే ఈ యొక్క సోనితపురం అనేటువంటి పురాన్ని ఈ యొక్క బాణాసురుడు అనేటువంటి రాక్షసుడు పరిపాలన చేస్తూ ఉంటారనమాట. బాణాసురుడు ఇతను వచ్చి బలిమహారాజు కుమారుడు. బలిమహారాజు కుమారుడు అంటే అంత సాధారణమైన విషయం కాదు. బలిమహారాజు మహాభాగవతుడు. బలిమహారాజుకి మొత్తం 100 కుమారులు ఉన్నారనమాట. దాంట్లో మొదటి కుమారుడు ఈ బాణాసురుడు. ఇతను ఇక సోనితపురాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు. ఇతను చాలా గొప్ప శివభక్తుడు. అయితే చాలా మంచి క్యారెక్టర్ ఉంది ఇతనికి. మామూలు అసురుల మాదిరి కాదు. మనం చూసాం కదా ఈ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అటువంటి వర్ణనకు సంబంధించిన కాదనమాట. ఈ బాణాసురుడు మంచి గుణాలు కలిగి ఉన్నాడు, మంచి సత్య ప్రవర్తన కలిగి ఉన్నాడు, మంచి గుణాలు కలిగి ఉన్నాడు. అయితే శివుని పూజిస్తూ ఉన్నాడనమాట. శివుని కోసం గొప్ప తపస్సును ఆచరించాడు. శివుడు ఒక రోజు ప్రత్యక్షమయ్యి అతనికి 1,000 చేతుల్ని బహుకరించారనమాట. 1,000 చేతులు అతనే కోరుకున్నాడు, 1,000 చేతులు కావాలని చెప్పి 1,000 చేతులు ఇచ్చాడనమాట. తర్వాత ఈ 1,000 చేతులు తీసుకుని ఏం చేశాడు, శివుడు నృత్యం చేస్తుంటే 1,000 చేతులతో ఆయన 1,000 రకాలైనటువంటి వాయిద్యాలు ఉంటాయి కదా, మృదంగము, కర్తాలు, ఈ సంగీత వాయిద్యాలని మ్రోగించాడనమాట. శివుడు నృత్యం చేస్తుంటే 1,000 చేతులతో అతను ఏం చేస్తున్నాడు, ఈ వాయిద్యాలను మ్రోగిస్తున్నాడు అనమాట. శివుడు ఇంకా ఆనందాన్ని చెందిపోయాడనమాట. అది బాణాసుర, నువ్వు నాకు చాలా దగ్గరైనటువంటి భక్తుడివి, నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పేసి ఆశుతోష్ శివుడు అందుకే ఆయన తొందరగా ఆయన సంతృప్తి చెందాడనమాట. ఈ బాణాసురుడు ఏం చేశాడంటే ఇదే మంచిది కదా, ఆయన చాలా హ్యాపీ అయిపోయినాడనమాట. ఆయన పాదాల మీద పడి, ఓ మహాదేవా, నువ్వు ఎంతో గొప్ప కరుణామయుడువు కాబట్టి నువ్వు నన్ను కోరుకోమన్నావు కాబట్టి నువ్వు నా పట్టణానికి కాపలాగా ఉండు అని చెప్పాడనమాట. శత్రువులంతా వస్తుంటారు, నువ్వు కాపలా ఉండు, నన్ను రక్షిస్తూ ఉండని చెప్పి ఈ సున్నతిపురానికి శివుడు ఏమైపోయాడు, గార్డు మాదిరి అయిపోయాడనమాట, ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ ఉండిపోయాడనమాట. తర్వాత ఏమైంది, ఈ యొక్క బాణాసురుడికి ఒక కుమార్తె ఉంది, ఉష. ఆమె యవన వయసులో ఉంది. ఇక్కడేం జరిగింది, ఆ సమయంలో బాణాసురుడు ఆమె ఎక్కడికి వెళ్లకుండా ఒక అంతఃపురాన్ని నిర్మించి కత్తుదిత్తమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశాడు. ఎవ్వరు కానీ పురుషుడు వెళ్ళడానికి లేదనమాట, తొంగిగుడు చూడడానికి లేదనమాట, అంత కట్టుదిట్టమైనటువంటి బలమైనటువంటి నిఘాను పెట్టేశాడు అనమాట. అదే సమయంలో ఈ బాణాసురునికి 1,000 చేతులు ఉన్నాయి కదా, ఎంతో బలం, శివుడు కాపలాగా ఉన్నాడు పట్టణానికి, ఇతనికి బలం ఉంది, ఎవరు దగ్గరికి రావడం లేదు ఇద్దానికి. అతను బయట వెళ్ళినా కానీ అతను చూసే పారిపోతున్నారనమాట, ఇంద్రుడు కానీ అందు దేవతలు కానీ ఎవరు కానీ దగ్గరికి రావడం లేదనమాట. సరే ఒకరోజు ఆ పట్టణంలోనే శివుడు ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాడనమాట. వెళ్ళి అతని కిరీటము సూర్యకాంతి ఇలాగా ఉందనమాట, కిరీటం అటువంటి సూర్యకాంతిని వెరజల్లేటువంటి కిరీటంతో కర్ణకుండ్రాలతో ఉన్నటువంటి తలని శివుని యొక్క పాదాలకు పెట్టి నమస్కరించి, ఓ మహాదేవా, నీ పాదాల చెంత చేరినటువంటి వారికి ఎటువంటి దుఃఖం అనేది ఉండదు, నువ్వు నీ పాదాలు ఎవరు కల్పవృక్షంలాగా ఏది కోరితే అది ఇచ్చేస్తాయి కాబట్టి నీ పాదాల చెంత, కల్పవృక్షం లాంటి పాదాల చెంత నేను చేరాను, దయవుంచి నాకు యుద్ధాన్ని ఏం చెప్పి చెప్పాడనమాట. ఎంత మూర్ఖుడు చూడాడు, బాగా గ్లోరిఫై చేసి శివుణ్ణి, నువ్వు కల్పవృక్షము, నీ పాదాలు కల్పవృక్షంలాగా ఉన్నాయి, అంత గ్లోరిఫై చేసి, ఓ శివ, ఓ దేవ, ఇప్పుడు ఈ భుజాలను ఇచ్చేసావు, 1,000 భుజాలని, అవి ఎవరు దగ్గరికి రావడం లేదు యుద్ధానికి, నేను ఎంతో కష్టంగా ఉంది దాన్ని, నేను కొన్నిసార్లు ఏం చేస్తుంటున్నాను, పెద్ద పెద్ద పర్వతాల దగ్గరికి వెళ్ళి వాటిని పిండి చేస్తున్నాను, ఎందుకంటే ఇవి చాలా శక్తి ఎక్కువైపోయిందనమాట, కాబట్టి నువ్వు నీ పాదాలు కల్పవృక్షంలాగా కోరిందిస్తాయి, నా కోరికేమీ యుద్ధం కావాలి, నీతో యుద్ధం కావాలి, యుద్ధమే అని చెప్పారు కదా. ఇది రాక్షసుల యొక్క ప్రవర్తన, భస్మాసురుడు కానీ బాణాసురుడు కానీ వాళ్ళ బుద్ధిజుడు ఆయన లైక్ ప్రభుపా చెప్తారు కదా, పునర్మూషిక ఆయన మహా తెలుసు కదా, మీరు విన్నారు. అదే ఒక వ్యక్తి ఒకసారి ఏమైందంటే, ఒక చిన్న ఎలుక ఉందండి మూషిక, సాధువు తపస్సు చేస్తుంటే అతని దగ్గరికి వచ్చిందనమాట. వస్తే పరిగెత్తుకుని వచ్చింది, సాధువు వచ్చిందనమాట, ఏమంటే పిల్లు వస్తా ఉంది నన్ను తినేస్తా ఉంది అని చెప్పింది అనమాట. ఒరే పిల్లు వస్తుందా, ఓకే నువ్వు పిల్లు అయిపోవని చెప్పాడనమాట. ఎలాగేమైపోయింది, పిల్లు అయిపోయింది. తర్వాత మళ్ళీ మ్యా 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 అని వచ్చింది అనమాట. అది వచ్చే ముందుకి అప్పుడు మళ్ళీ సాధు, ఏమైందయ్యా, ఏం తప్పిపోయింది కదా నీకు ప్రమాదం, లేదు కుక్కలు వస్తున్నాయని చెప్పాడనమాట. పిల్లకి కుక్కలు అంటే చాలా భయం అనమాట. అప్పుడు ఏం చేశారంటే, ఓకే కుక్క అయిపోవని చెప్పాడనమాట, ఇంకా కుక్కల నుంచి తప్పించుకోవచ్చు కదా. మళ్ళీ వచ్చింది బహు 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 అని వచ్చింది అనమాట. అప్పుడు ఏమి ఎందుకు మళ్ళీ వచ్చావంటే పులి తినుకుంటా ఉందని చెప్పింది అనమాట. సరే పులి అయిపోవని చెప్పాడు. తర్వాత పులి అయిపోయింది అనమాట. పులి అయిపోయి నేరుగా సాధు మీదనే పడింది అనమాట, ఆకలితో ఆ గంధిస్తూ పడింది అనమాట తినేదానికి. ఒరే నేను రక్షిస్తే నువ్వు నన్నే తినేదానికి వస్తావా, పునర్మూసికాయన మహా, మళ్ళీ ఎలకైపో. ఇది రాక్షసులకి ప్రవర్తన అనమాట. ఈ బాణాసురుడు తర్వాత వీళ్ళందరూ అంతే, భస్మాసురుడు, పాపం శివుడు సాధువులాగా ఆయన ఏదైనా ఇచ్చేస్తా ఉంటాడు, లాస్ట్కి ఆయన మీద పడతాడు, చివరికి ఆయన ఏం చేస్తాడు, పునర్మూసికాయన మహా మళ్ళీ పోరా అని చెప్తాడు, మళ్ళీ ఫినిష్ అనమాట. కాబట్టి ఈ బాణాసురుడు ఆ విధంగా వచ్చాడనమాట, ఆయన దగ్గర నుంచి వరాన్ని తీసుకుని ఆయన మీద ఆక్రమణ చేయడానికి వచ్చాడు. అప్పుడు చెప్పాడనమాట, ఒరి మూర్ఖ, నీ చేతులు ఇప్పుడు బాగా బలంగా ఉన్నాయి, బాగా కఠినంగా ఉన్నాయి, నిన్ను యుద్ధంలో ఓడించి నీ గర్వాన్ని అణిచేవాడు దగ్గరలో వస్తాడు, కొద్దిగా వెయిట్ చేయి, ఓపిక పట్టు, కొద్దిగా జస్ట్ ఓర్పు ఉండు చాలు అని చెప్పి ఆశీర్వదించి చేసి, నీకు వస్తాడు లేబో యుద్ధం చేస్తాడు, నీ యుద్ధంలో నిన్ను ఓడించేవాడు, నీ గర్వాన్ని తీసేవాడు వస్తాడని చెప్పి బ్లెస్సింగ్స్ ఇస్తాడనమాట, ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదంతో ఇంకా హ్యాపీ అయిపోతాడు అతను. నన్ను ఓడించేవాడొస్తాడు, నా గర్వాన్ని అణిచేవాడొస్తాడని చెప్పి అతను ఆనందంతో వెళ్తాడు అనమాట అంతఃపురానికి. ఈ విధంగా ఇంటికి వెళ్తాడు. కొద్ది రోజులకి ఏమవుతుంది, ఈ ఉషా భగవంతుని యొక్క ఏర్పాటు చేత ఆయన కుమార్తె కలలేకి ఈ యొక్క అనిరుద్ధుడు కలలో కనిపిస్తాడనమాట. కృష్ణుని యొక్క మనుమడు ప్రద్యుమ్న యొక్క కుమారుడు ఇతను కూడా సేమ్ కృష్ణులాగా ఉంటాడనమాట అనిరుద్ధుడు కూడా. ఆయన కలలోకి వచ్చినప్పుడు ఆమె పూర్తిగా కన్విన్స్ అవుతుందన్నమాట, ఇతనే నాకు భర్త అని చెప్పి లేస్తుందనమాట. లేచి వెతుకుతూ ఉంటుంది, ఎక్కడ ఉన్నాడు, కళ్ళ కనిపించాడు, బయట లేడు, కలవరపడి ఈ రోజు లోకం అదే కలవరపడి పైకి లేస్తున్నాడు, ఎక్కడున్నావు ఎక్కడో నా భర్త ఎక్కడో అని చెప్పి వెతుకుతూ ఉందన్నమాట. అప్పుడు ఈ బాణాసుడికి ఒక మంత్రి ఉంటాడు, మంత్రి కుమార్తె, ఆమె పేరు చిత్రలేఖ. ఆమె ఎప్పుడు చెలికెత్త, ఈ ఉషాక ఆమె చెలికెత్త, ఆమె అక్కడే ఉంటుంది. ఆమె లేచి అడుగుతుందన్నమాట ఈ చిత్రలేఖ ఏమైంది ఏమంటే, అప్పుడు ఆమె చెప్తుంది, నా కళలో ఒక వ్యక్తి కనిపించాడు, ఒక అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని కలిగిన వ్యక్తి, అతను నాకు పూర్తిగా భర్త కావడానికి అన్ని లక్షణాలను కలిగి ఉన్నాడు అని చెప్పి ఆమె వివరిస్తుంది అనమాట. ఈమె చిత్రలేఖ అన్ని రకాలటువంటి ఈ యొక్క సిద్ధులంతా ఉన్నాయి. ఆమె పటాలను వేస్తుంది, మొత్తం దేవతల్ని, గంధర్వుల్ని, కిన్నెరల్ని, అందరి పట ఇతన 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 అని చెప్పి అడుగుతూ వస్తుంది అనమాట. మొత్తం బ్రహ్మలోకం నుంచి వేస్తా వస్తుంది అనమాట గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా. చివరికి భూమి మీదకి వస్తుంది, భూమి మీద వృష్టి వంశంలో ఉన్నటువంటి కృష్ణుని వేస్తున్నాడు. కృష్ణుని వేస్తే అప్పుడు కొద్దిగా ఆమె కొంచెం అంటే కృష్ణుని లక్షణాలు ఉన్నాయి కదా, ఈ లక్షణాలే ఇతను కాదంటుంది అనమాట. ప్రద్యుముడు ఈ లక్షణాలే మళ్ళీ అన్నరుద్ధుడికి వచ్చేందుకు ఇతనే అని చెప్పి చెప్తాను అనమాట. అంతవరకు ఈ ఉషా కానీ చిత్రలేఖ కానీ ఈ యొక్క ఈ అనిరుద్ధుని యొక్క పేరు కానీ ఆయన కానీ చూడలేదనమాట. ఆమె యోగశక్తితో తెలుసుకుని ఇస్తుంది ఇతను ద్వారకా నగరంలో ఉన్నాడు అనేసి. తక్షణమే చిత్రలేఖ ఏం చేస్తుందంటే ఆమెకు ఆకాశ మార్గంలో పోయినటువంటి శక్తి అంతా ఉంది, వెళ్లి ఆయన పడుకొని ఉంటాడు. ఈ యొక్క అనిరుద్ధుడు పడుకొని ఉంటే లోపలికి వెళ్లి ఆ పానుపు మీద ఉన్నటువంటి వ్యక్తి నిద్రలోనే తీసుకొచ్చేస్తుంది అనమాట. తీసుకుని ఈ యొక్క ఉషా ఉన్నటువంటి ఈ అంతఃపురానికి ఎవరు ప్రవేశించలేరు, అక్కడ భయంకరమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత అంతా ఉందనమాట. అక్కడ తీసుకొచ్చి ఉషాకు అప్పగించేస్తుంది అనమాట. చూడగానే అతను కృష్ణుని యొక్క రూపాన్ని కలిగి ఉంటాడు, స్వాయుజ్యముక్తి పూర్తిగా శరణాగతి పొందిన వ్యక్తులు వీళ్ళంతా కూడా. కాబట్టి భగవంతుని యొక్క రూపాన్ని అదే విధమైన రూపాన్ని కలిగి ఉన్నారనమాట ప్రద్యుమ్నుడు కానీ అనిరుద్ధుడు కానీ. అనిరుద్ధుడు కూడా అదే విధంగా ఉన్నాడు అనమాట. ఆ విధంగా వాళ్ళు అక్కడ ఈ అంతఃపురంలో గడుపుతూ ఉంటే ఈ విషయం బాణాసురునికి ఈ ఉషా యొక్క చెలికత్తలు చెప్పేస్తారనమాట. ఎవరో ఒక పురుషుడు వచ్చి నీ యొక్క కుమార్తెతో నివసిస్తున్నారు అని చెప్పి. బాణాసురునికి ఇప్పుడు ప్రతిష్టతో సంబంధించింది, ఇంతవరకు వివాహం కాలేదు ఆమెకి, వివాహం కాకుండానే పరాయి పురుషుడితో ఉందనమాట. నేరుగా వస్తారనమాట బాణాసురు చూస్తే, అప్పుడు కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అంతఃపురంలో. చూడంగానే మనసులో అనిపిస్తుంది అనమాట ఇతనికి, ఇక అనిరుద్ధుని చూడంగానే ప్రపంచంలో ఇంత అందమైన వ్యక్తి ఇంకెవడు ఉండడు, ఇతనే ఖచ్చితంగా నా కుమార్తెకి భర్త కావాల్సిన లక్షణాలంతా ఉన్నాయి లోపల అనుకుంటున్నాడు వీడు. రాక్షసుడైనా కానీ లోపల అనుకుంటున్నాడు. అయినా బయటకు ఏం చేస్తున్నాడు, పరువు కాపాడుకోవాలి కాబట్టి ఏ ఎవరు నువ్వు అని చెప్పి అడిగాడు అనమాట కోపంతో. కోపాన్ని లోపలేమో పూర్తిగా కన్విన్స్ అయిపోయాడు, ఇతను ఉషా తగ్గట్టి వ్యక్తి, ఇతను భర్తకు తగినటువంటి అర్హతలంతా ఉన్నాయని చెప్పి అనుకున్నాడు. బయటికి కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు అనమాట, ప్రదర్శించి సైనికులకు చెప్పాడు ఇతను బంధించండి అని చెప్పి. ఇతను సాధారణ వ్యక్తి కాదు, అతని దగ్గర ఏమి ఆయుధాలు లేవు, తక్షణం పక్కన ఒక ఇనుప చెవు ఉన్నదనమాట, తీసుకొని నిలబడినాడు అనమాట. నిలబడి అందరూ బాణాసుని యొక్క అంత సైన్యాన్ని అంతా కూడా సంహరించేశారు, ఉత్త ఇనుప చెవుతోనే చంపేశారు అనమాట. చంపేసి అంతటి నుంచి దూకేసి పారిపోవడానికి ప్రయత్నం చేశారనమాట. అప్పుడు ఈ బాణాసుని దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి శివుని యొక్క కృపచేత. ఈ యొక్క నాగా పాశాన్ని వదిలాడనమాట, నాగాస్త్రాన్ని. ఈ నాగాస్త్రం ఏం చేసిందంటే ఈ యొక్క అనిరుద్ధుని బంధించేసింది అనమాట. ఒకవైపు ఆమె ఉషా తన యొక్క భర్తను బంధించడం ఆమెకు ఇష్టం లేదు, విలుపిస్తుంది. అయినా కానీ ఇతనేం చేశాడు, బంధించేసి లోపల రూమ్ లో పెట్టేశాడనమాట. ఇక్కడ 4 నెలలు అయింది ఇప్పటికే, వర్షాకాలం మొదటి చతుర్మాసం మొదట్లో ఈ అనిరుద్ధుడు మిస్ అయిపోయాడు. అంతఃపురం నుంచి నిద్రపోయాడు, తెల్లారితో లేచొస్తే లేడు, ఎవరు అపహరించి వెళ్ళిపోయినారు. 4 నెలలైనా తిరిగి రాలేదు. ఇక్కడంతా కూడా రుక్మిణీదేవి గాని ప్రద్యుమ్ను గాని అందరూ కూడా బాధపడుతున్నాడు, ఎక్కడిపోయినాడు ఏమైనాడు అని చెప్పి ఆలోచిస్తున్నారనమాట. అట్లా ఆలోచిస్తుంటే అక్కడ నారదముని వచ్చాడనమాట. వచ్చి పరిస్థితి అంతా కూడా చెప్పేశాడనమాట. ఎస్, ఇతను ఈ విధంగా ఈ చిత్రలేఖ తీసుకెళ్లిపోయింది, ఈ విధంగా బాణాసుడు అతను బంధించున్నాడని చెప్పి. అంతే బలరామునికి విధువంశ వాళ్ళకంతా కూడా వాళ్ళు చాలా కోపోద్రిక్తులైనారనమాట. అందరూ యుద్ధాన్ని ప్రకటించారనమాట. మొత్తం బలరాముడు, ప్రద్యుమ్నుడు, తర్వాత సాంబుడు కూడా ఆయన కృష్ణ కుమారుడు అనమాట, సాత్యకి, అందరూ కలిసి పెద్ద ఎత్తున సైన్యాన్ని తీసుకుని బాణాసురుడి మీదకి వెళ్ళాను. వెళ్ళి పోవడం ఫస్ట్ మొదట చేసింది ఏమంటే మొత్తం ఈ యొక్క బయట ఉన్నటువంటి ప్రహరీ గోడని బురుజులన్నీ ధ్వంసం చేస్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ పట్టణానికి ఎవరు కాపలాదారుడు? శివుడు. ఇప్పుడు శివుడు ఏం చేయాలి? హెల్ప్ చేయాల్సిందే. లైక్ భీష్మాచార్య పరిస్థితి అనమాట. భీష్మాచార్య వ్రతాన్ని తీసుకున్నాడు. ఏం వ్రతాన్ని అంటే కురువంశానికి ఎవరైనా కానీ రాజుగా ఉంటే వాళ్ళకి నేను సహాయం చేస్తానని వ్రతం తీసుకున్నాడు. కాబట్టి ఈ యొక్క దుర్యోధనుడు చెడ్డవాడైనా కానీ అతను సహాయం చేస్తాడు. ఇప్పుడు బాణాసురునికి ఆయన వరం ఇచ్చినాడు, నేను ఈ యొక్క పట్టణాన్ని రక్షిస్తానని చెప్పి. ఆయన ఏం చేశాడు? మొత్తం కార్తికేయుడు, తర్వాత గణపతి అందరితో పాటు ఆయన కూడా వచ్చేస్తాడనమాట. చూడు ఎంత అద్భుతమైనటువంటి యుద్ధము. ఒకవైపు శివుడు, కార్తికేయుడు, గణపతి, బాణాసురుడు, ఆయన మంత్రులంతా ఉన్నారు. ఓవైపు కృష్ణుడు, బలరాముడు, ఇక ప్రద్యుమ్నుడు, సాత్యకి, సాంబుడు అందరూ నిలబడున్నారు అనమాట. ఇక్కడ భయంకరమైన యుద్ధం జరిగిందనమాట. ఇక శ్రీమద్ భాగవతం వివరిస్తుంది, ఈ శివుడు వచ్చి నేరుగా కృష్ణుడితో తలపన్నాడనమాట. తర్వాత ఈ ప్రద్యుమ్నుడు వచ్చి కార్తికేయంతో తలపన్నాడు యుద్ధంలో. తర్వాత సాంబుడు వచ్చి బాణాసురుడితో, తర్వాత సాంబా వచ్చి బాణాసురుడితో, బాణాసురుని యొక్క సేనానితో సాంబుడు, తర్వాత బాణాసురుడు వచ్చి సాత్యకితో. సాత్యకి చాలా శక్తిమంతమైనటువంటి యోధుడు. మహాభారతంలో చివరికి మిగిలింది ఈ యొక్క పాండవుల వైపు, పాండవులతో పాటు సాత్యకి మిగిలాడనమాట. అర్జునుడితో సమానమైనటువంటి యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తి మహారథుడు సాత్యకి. చాలా శక్తివంతుడు అనమాట సాత్యకి. ఆయన నేరుగా బాణాసురుడి యుద్ధం జరిగిందనమాట. ఇక్కడ ఎంతో ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంది. శివుడు ఏం చేశాడు? అనేక రకాలైనటువంటి అస్త్రాన్ని కృష్ణుడి మీద ప్రయోగించాడనమాట. ఇక మొదట వరుణాస్త్రాన్ని ప్రయోగించాడు. కృష్ణుడు ఏం చేశాడు? వాయుస్త్రంతో వరుణాస్త్రాన్ని నిర్మించి చేశాడు. ఇప్పుడు వర్షం వస్తూ ఉందనుకో, గాలి వస్తే ఏమవుతుంది? వర్షము ఫినిష్. తర్వాత ఈ వాయువాస్త్రం ప్రయోగించే ముందు కృష్ణుడు వర్షమంతా వెళ్ళిపోయింది. శివుడు ఏం చేశాడు? వాయువాస్త్రాన్ని ప్రయోగించాడు అనమాట. కృష్ణుడు పర్వతాస్త్రాన్ని ప్రయోగించాడు. వాయువు వచ్చేటప్పుడు పర్వతం వస్తే ఏమవుతుంది? తర్వాత చివరికి అన్ని అస్త్రాలు ఏం పనిచేయడం లేదు. చివరికి తన శక్తివంతమైనటువంటి పాశుపత అస్త్రాన్ని వదిలేశాడు అనమాట శివుడు. కృష్ణుడు ఏం చేశాడు? నారాయణాస్త్రాన్ని వదిలాడు. ఈ నారాయణాస్త్రం ఏం చేసింది? పాశుపత అస్త్రాన్ని నిర్వహించేశాడు. తర్వాత ఇంకా ఏ వెపనం లేదు ఆయన దగ్గర. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే, ఒక ప్రత్యేక అస్త్రం ఉందనమాట, అది మనిషిని డల్ చేస్తుంది అనమాట, ఆవులించేటట్లు చేస్తుంది. ఇంకేం సోమరిపోత చేస్తుంది అనమాట, సోమరిపోత అస్త్రం అనమాట. దాన్ని కృష్ణుడు ఏం చేశాడు? వదిలేశాడు అనమాట. వదిలేకుండా ఈ బాణాసురుని యొక్క సైన్యము, ఈ యొక్క శివుడు కూడా యుద్ధం వదిలేసి ఆవులిస్తా ఉన్నాడు. ఆయన ఆవలించుకుంటూ పక్కన ఉండిపోయాడు. సైన్యం అంతా ఆవలించుకుంటూ ఉన్నారు. అప్పుడు బాణాసురుని దగ్గరికి వెళ్ళాడనమాట కృష్ణుడు. వెళ్ళేసి సాత్యకి యుద్ధం చేస్తున్నాడు, సాత్యకిని పక్కకి వెళ్ళమని చెప్పాడనమాట. వెళ్ళి అతని రెండు చేతులు మాత్రం వదిలేశాడనమాట. మొత్తాన్ని చక్ 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 కట్ చేశాడు, పడేశాడనమాట, కత్తిరించేశాడనమాట. అతని చేతులు దులుంది కాబట్టి యుద్ధం చేయాలని అన్నిటినీ నరికివేశాడనమాట. తర్వాత ఈ కార్తికేయుడు ఎంతో ఘోరంగా విఫలమైపోయి రక్త గాయాలతో అక్కడి నుంచి పారిపోయాడనమాట. ఈ ప్రద్యుమ్నుడు ఎంతో ఘోరంగా యుద్ధం చేశాడనమాట. తర్వాత ఇక ఎందుకంటే భగవంతుడు ఈ బలిమహారాజుకి వరాన్ని ఇచ్చినాడు, నీ వంశంలో ఎవరిని చంపనని చెప్పి. కాబట్టి చంపలా అతన్ని, బాణాసురుని చంపలా కృష్ణుడు. జస్ట్ మొత్తం చేతులంతా నరికేసి రెండే రెండు చేతులు పెట్టాడు, ఆహారం తినే దానికోసం, స్నానం చేసుకునే దానికోసం. మీదంతా ఖండించేసి ఇక ఉషా అనిరుద్ధులను తీసుకునేసి వచ్చేస్తాడనమాట. ఇప్పుడు ఇది అద్భుతమైనటువంటి లీల. అందుకే ఈ మొదట నేను చెప్పింది, ఎందుకంటే ఇది శివుడికి కృష్ణుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం అనమాట, అద్భుతమైన యుద్ధము. చివరికి ఆయన పాపం ఆవలించుకుంటూ ఉండిపోయాడనమాట ఇతన్ని. అందరూ కూడా ఎంతో అద్భుతంగా మళ్ళీ ఉషా యొక్క అనిరుద్ధులను తీసుకుని ఈ ద్వారకకు వచ్చి ఘనంగా ఈతుమంశు వాళ్ళంతా కూడా, బలరాముడు, తర్వాత సాత్యకి, సాంబుడు ఎంతో విజయంతో వీళ్ళందరినీ ఇద్దరిని తీసుకుని ద్వారకా నగరానికి వెళ్ళిపోతుంట. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే అనగా చేయండి. అవుతుంది. జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, గంధరా శ్రీమద్ భాగవతంకి, శిలా ప్రభుపాదకి, గురుదేవికి నితాయ గౌరవం.